ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణ
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద క్లేశనాశాయ శ్రీ గోవిందాయ నమో నమః.
కర్షతీతి కృష్ణ అనగా ఆకర్షించువాడు కృష్ణుడని అర్థము. కృషితీతి కృష్ణ అంటే సేద్యము చేసేవాడు కృష్ణుడు. మన హృదయమనే ధర్మక్షేత్రమును సాగుచేసి ఆనందమనే పంటను పండించి శాంతి అనే ఫలమును అందించువాడు కృష్ణుడు అని అర్థం. మానవకోటి మధ్య ప్రేమ బీజాలను నాటి సహస్ర ప్రసూనములను వికసింపచేసి శాంతి ఫలమును సమాజమునకు అందించిన మహాతపస్వరూపుడు శ్రీకృష్ణమూర్తి. అటువంటి కృష్ణ పరమాత్ముణ్ణి కోరి ఆరాధించి ఆయనకై తపించి ఆయననే పొంది భక్త కోటికి ఆదర్శంగా నిలిచి భగవత్ ప్రేమలో తరించిన పరమ భాగ్యశాలురు శ్రీకృష్ణుని కాలం నాటి గోపికలు. మధుర భక్తిలో మునిగితేలి నిత్యం కృష్ణుని ధ్యాసలోనే తమ శ్వాసను నిలిపి దివ్య ప్రేమను అనుభవించారు. భగవాన్ బాబావారు అనేకసార్లు వారి ఉపన్యాసాలలో గోపికల భక్తిని ఎంతగానో వర్ణించారు. అసలు గోపికలు అనగా ఎవరు అంటే, గుహ్ అనే ధాతువు నుండి గో అనే అక్షరం ఏర్పడింది. గో అనగా వేదమని, గోవు అని భూమండలమని, వాక్కు అని నాలుగర్థాలున్నాయి. కనుక గోపికలనగా వేదమునుచ్చరించిన వారని, గోవులను సంరక్షించిన వారని, భూమిని పోషించిన వారని, వాక్కుచేత భగవత్ స్వరూపాన్ని నిరూపించిన వారని నాలుగు అర్థాలను తీసుకోవచ్చని మన స్వామి వివరించారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో అటువంటి పరమ పవిత్రమైన గోపికల తత్వాన్ని, వారికి కృష్ణునిపై గల మధుర భక్తిని వివరిస్తూ స్వామివారి విద్యా సంస్థలలో సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం వింటూ అందులోని సారాన్ని గ్రహిద్దాం.
ఓం శ్రీ సాయిరాం. అజాతపక్ష ఇవ మాతరం ఖగాః స్తన్యం యథావత్సతరాః క్షుధార్తాః ప్రియం ప్రియేవ యుషితం విషన్న మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. రెక్కలురాని పక్షిపిల్లలు తల్లిపక్షకే పరితపించునట్లు, ఆకలి కొన్న లేగదూడ తల్లియావపాలకే తల్లడిల్లునట్లు, విరహ వ్యాకుల చిత్తయగు కాంత ప్రియుని సాన్నిధ్యమును కోరి వ్యధచెందునట్లు, భక్తుడు భగవంతుని దర్శనమునకై వ్యతచెందునట. ఈ భాగవత శ్లోకమునకు దృష్టాంతము గోపవనితల నిర్మల భక్తి. గోపికల భక్తితత్వాన్ని, వారికి గోపాలునితో కల అనుబంధాన్ని పరిశీలించుటకు ముందు గోపికలు అన ఎవరో తెలుసుకునవలసిన అవసరం ఉంది. గోపికలు నిరంతరము కృష్ణ సాన్నిధ్యమును అనుభవించు పరమ పవిత్రులు, రత్నభూషణ భూషితురాండ్రు, స్థిర యవ్వనలు, అనపత్యలు అగును అని దేవీ భాగవతం తెలుపుతున్నది. భగవాన్ బాబావారు గోపికలను కూర్చి ఈ విధంగా తెలిపారు. రామావతారంలోని వానరులు, పూర్వ అవతారాల కాలంలోని ఋషులు గోపికలుగా జన్మించారు. కాబట్టి వాళ్ల హృదయాలు స్వచ్ఛమైనవి, వాళ్ల కోరికలు పవిత్రమైన ఆశయాలు కలవి. వారు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగమందు వానరులు, ద్వాపరయుగమందు గోపగోపికలు. నిజముగా వారు దేవతలే. భాగవతమును బట్టి చూచినను ఈ గోపికలు అవతార మహిమలో పాల్గొనుటకు, భగవంతుని సేవించుటకు, భగవల్లీలలకు సాక్షులై ఆ లీలలలో తామును భాగస్వాములై ఆనందము అనుభవించుటకు భూలోకమునకు వచ్చిన దేవతలు. వారు ఒక ప్రత్యేక ప్రయోజనార్థము పుట్టిన దివ్య కాంతలే కాని సామాన్యపు పల్లెటూరి మూక కాదు. భోగలాలసలైన పడుచుల క్రింద జమకట్ట తెగినవారు కానే కారు. వారు కృష్ణుని ప్రతి చేష్టలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి వాక్యములోనూ దివ్యత్వంనే చూచారు కాని మానవత్వమును చూచింది లేదు. ఐహిక వృత్తికై ఆతురపడవలసిన అక్కర కాని అవకాశం కాని వారికి లేదు. వారి చిత్తవృత్తులన్నీ దివ్య ప్రేరణముచేత జాగరితములైనవి. భూతద్దమునందు కేంద్రీకరించబడిన సూర్యకిరణముల నుండి ముందు వెలుగును పిమ్మట మంటయు ఉద్భవించునట్లు, భగవంతునియందు కేంద్రీకరింపబడిన గోపికల చిత్తవృత్తుల నుండి ముందు వెలుగును వెంటనే మంటయు ఉద్భవించింది. మంట పనికిమాలిన భావములన్నింటినీ భస్మం చేసింది. వెలుగు సత్యాన్ని బయలుపరిచింది. ఇది సరి అయిన అర్థం అని భగవాన్ తమ దివ్యోపన్యాసంలో గోపవనితల పూర్వజన్మను గూర్చి స్పష్టం చేశారు. అనగా వానరులు, ఋషులు, దేవకాంతలు పరమాత్మని సాన్నిధ్య భాగ్యమును అభిలషించి గోపికలే అవతరించినట్లు విశదమవుతుంది. గోపిక అనే పదానికి స్వామి వివరించిన అర్థమిది. కృష్ణ తృష్ణనే గోపిక. కృష్ణునిపై తృష్ణ కలిగి ఉండటమే గోపి, లోక సంబంధమైన తృష్ణ కలిగి ఉండటమే పాపి. విష్ణువాంఛ గోపి విషయవాంఛ పాపి. ఆత్మాన్వేషణ సలుపువాడు గోపి, అన్నాన్వేషణ సలుపువాడు పాపి. అనగా భగవానునిపై ప్రేమను పెంచుకుని ఆ పరంధాముని దివ్య సన్నిధికై ప్రస్థానం సలుపు జీవులన్నీయును గోపికలుగానే భావించబడుతున్నారు. జడములైన స్వర్ణసీతలే గోపికలుగా జన్మించినప్పుడు ఈ గోపీతత్వమును ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కావించరాదు. జగన్నాథునిలో లీనము కాగోరు ప్రతి జీవాత్మయు గోపిక అనుటతో పాటు జడ చేతనాత్మకమైన చరాచర సృష్టికి అంతటికీ ఈ గోపీతత్వమును విస్తరింపచేయవచ్చును. ఇందు కొంచెమైనా దోషము ఉండబోదు. గోశబ్దానికి గోవు, జీవి, ఇంద్రియము, స్వర్గము, భూమి, వాక్కు, కిరణము అని నానార్థములున్నాయి. గోవులు అనగా జీవులు అను అర్థం గ్రహించిన ఈ జీవలోకమే గోలోకమవుతుంది. ఇంద్రియము అని అర్థము కైకొనిన ఇంద్రియములను పాలించువాడు లేక నిగ్రహించువాడు గోపాలుడు అవుతాడు. దీనిని బట్టి గోపి అనినను గోప అనినను ఇంద్రియ నిగ్రహము కలవారు అని అర్థం వచ్చింది. స్వామి ఒకసారి గోవులు అనగా జీవులు, జీవులను పాలించేవాడే గోపాలుడు అని తెలిపారు. గో అనగా ఇంద్రియము, గోపి అనగా గోపాలుని శరణు పొంది అరికట్టుకొనినవారు. గోపాలుడు ఇంద్రియములకు అధిపతి. ఇంద్రియ సంబంధమైన ఉద్రేకములను అదుపులో పెట్టుకున్నప్పుడే నీవు గోపగోపికా నివాసమైన వ్రజమండలములో అడుగుపెట్టగలవు అని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు అని స్వామి ఒక పర్యాయం తెలిపారు. మోక్షకామనతో కూడిన శృంగారము అంగముగను భక్తి అంగిగను కలది మధుర భక్తి. మధుర భావముతో, పరిపూర్ణము అర్పణ భావముతో సర్వకర్మలు భగవంతునియందే సమర్పించి లవలేశమైన దేహభ్రాంతి లేక సదా సర్వేశ్వరుని అర్చించుట మధుర భక్తి. భక్తిభావములన్నింటిలోనూ ఇది సర్వోత్కృష్టమైనది. ఇది ఎంతటి మధుర రసప్లావితమో, ఎంతటి మధురాతి మధురమో ఆ నామమే వ్యక్తం చేస్తున్నది. మధురాధిపతేరఖిలం మధురం అని వల్లభాచార్యులు కీర్తించినట్లు లౌకిక విషయ వాసనాస్పర్శ లేని నిష్కళంక మధుర భక్తిభావముతో ఆ మధురానాథుని ఆరాధించి మాధుర్య రసమును చూరలుకొన్న మహనీయ మానినీమణులు వ్రజగోపికలు. భగవానుని ప్రాణాధిక ప్రియునిగా భావించి అనిర్వచనీయమైన అచంచలమైన నిర్మల భక్తిని ప్రకటించిన వారు గోపికలు. ఇక్కడ గోపికలకు శ్రీకృష్ణునిపై గల మధురభక్తి భావము లోకరీత్యా స్త్రీ పురుష సంబంధమై ఉండుట చేత ఇది ఎన్నియో అపోహలకు దారితీసింది. భక్తుడు పురుషుడై మధురభక్తిని అవలంబించినప్పుడు దాని స్వరూపము మరింత నిర్మలంగా భాసిస్తుంది. ఈ మధురభక్తి భక్తి రసముగా రూపొందిన విధానాన్ని రూపగోస్వామి తన ఉజ్వల నీలమణి గ్రంథంలో ఇలా తెలియజేశారు. ముఖ్య రసేషు పురాయః సంక్షేపేణోదితో రహస్యత్వాత్ పృథగేన భక్తిరసరాట్ సవిస్తరేణోచ్యతే మధురః. వక్ష్యమాణైర్విభావాద్యైః స్వాద్యతా మధురా రతిః నీతా భక్తిరసః ప్రోక్తో మధురాఖ్యో మనీషిభిః. గోపికా భక్తి వర్ణనము ఈ శృంగారమిశ్రితమగుట చేత అది లౌకిక శృంగారమేమో అను భావనకు ఆస్కారం కలిగింది. అది చూచువారల దృష్టి దోషమే. కేవల అర్ధకామములు తప్ప ధర్మమోక్షములు పూర్తిగా విస్మరింపబడిన నేటికాలంలో మోక్షకామన అంటే ఏమిటో అవగతం కావడం కష్టమే. పోతన మహాకవి దిద్దితీర్చిన దశమస్కంధమును పఠించిన ఇతడు భక్తకవియా శృంగారకవియా అన్న సందేహము కలుగక మానదు. చదివిన వెంటనే లౌకిక శృంగారమే వర్ణించబడినట్లు అనిపిస్తుంది. నిశితంగా పరిశీలించిన కాని అందున్న రహస్యములు అంతుపట్టవు. రోగికి ఔషధ సేవనం ఎంతో అయిష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసమే చక్కెర పూత పూయబడిన గుళికలు వాడుకలోకి వచ్చాయి. వ్యాధిగ్రస్తుడు చేదు కషాయం వంటి ఔషధాన్ని ఆస్వాదించలేడు. పంచదార పూత వేసిన ఎంతటి కాలకూట విషానైనా మింగగలుగుతాడు. తద్వారా రోగ నివారణ కలుగుతుంది. అదేవిధంగా లౌకిక విషయవాసనలలో చిక్కిన వారికి ఆత్మతత్వం అంతుపట్టదు. కాన భక్తకవి పోతన మోక్షకామమును లోపల దాచి లౌకిక కామము అను పూతను పూసి ఎడనెడా వర్ణించినాడు అని అభిజ్ఞులు కొందరు అభిప్రాయపడతారు. కరుణాలోకనముల పటాంచల కచాకర్షంబులన్ అనే పద్యం చదివిన వారెవ్వరూ గోపికల కామము అలౌకికము అని భావించరు. వెనువెంటనే కృష్ణుడు ఆత్మారాముండై వారలతో రమించనని వర్ణిస్తాడు. అప్పటికి గాని అందలి అంతరార్థం అవగతం కాదు. లోకంలో మనము కాంచు వివిధ ప్రేమలకన్నింటికీ ఏకైక గంతవ్యము దేవుడే. మానవ హృదయమందలి సమస్త కామములకు ప్రేమలకు గమ్యము భగవానుడే అని స్వామి వివేకానంద మధుర భక్తిని నిర్వచించారు. గోపికలు కూడా తమ హృదయమందలి వివిధ ప్రేమలను విశ్వేశ్వరపరం కావించారు. పతులు, పుత్రులు, సోదరులు, బంధువులు, అత్తలు, మామలు మొదలైన వారిపై ప్రసరించవలసిన ప్రేమలన్నీ ఏకోన్ముఖమై కృష్ణునిపై ప్రసరించినాయి. వారి ప్రేమవాహినులన్నీ శ్రీకృష్ణ ఆనందసాగరంలో లీనమైనాయి. ఈ మధురభక్తి సాంప్రదాయం వంగదేశంలో పుట్టి తన మధుర సౌరభంతో భరతభూమిని పరిమళభరతం చేసింది. చైతన్య, చండీదాస, విద్యాపతి, జయదేవాది కవులు తమ పాటలతో వెన్నెల బాటలు వేసి ఈ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు. మధురభక్తి సాంప్రదాయంలో రచనలు చేసిన వారిలో మీరాబాయి తప్ప తక్కిన వారందరూ పురుషులే. నాయికాభావమును ఎంత నిలుపుకొనుటకు ప్రయత్నించిననూ వీరు కృతకృత్యులు కాలేదు. మీరా స్త్రీయగుట చేత మధురభావమును అప్రయత్నముగా, అనుపమానముగా తన రచనలలో ప్రకటించగలిగింది. ఈ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, తక్కిన సృష్టి అంతా నాయికలే. నన్ను నీవు తప్పించుకుపోలేవు కృష్ణ, నేను ఎప్పుడూ నీడవలే నీ వెన్నంటియే ఉందును. నీవు సరోవరమైన నేను మత్స్యమును, నీవు గిరివరమైన నేను మయూరమును, నీవు ముత్యమైన నేను దారమును, నీవు చంద్రుడవైన నేను చకోరమును, నీవు సువర్ణమైన నేను తత్ప్రకాశమును, నీవు ప్రభువైన నేను దాసిని అని విశ్వమంతటా తన ప్రేమను విస్తరింపచేసింది మీరా. ప్రకృతి అందలి ప్రతి అణువులోనూ పరమాత్మని పరిపూర్ణ ప్రేమ విలాసమును అనుభవించి నివేదనలు సమర్పించుకుంటుంది భక్త హృదయం. విశ్వప్రేమ వైభవము అంతటా వెల్లివిరిసిన తరుణమున వికసించు ప్రతి పుష్పము, విప్పారు ప్రతి పల్లవము పరమాత్ముడు పంపిన ప్రణయలేఖగానే గోచరించునట. జీవితంలో అనేక కష్టనష్టములు, అవమానములు, దుఃఖములు, విచారములు అన్నింటినీ నిశ్చల విశ్వాసంతో స్వీకరిస్తుంది భక్త హృదయం. ద్వంద్వభావన దూరమై సమత్వభావము ఎదలో పాదుకొని చిత్తము శాంతిని పొందుతుంది. అట్టివేళ భారములన్నీ సుమహారములుగా, శృంఖలములు పుష్పమాలలుగా మారిపోతాయి. ఇది మధురభక్తి భావమునకు పరమావధి. గోపికలు తరించినది ఈ మధురభక్తి వల్లనే. కామక్రోధౌ నృణాం లోకే నిరయస్యైవ కారణం తావేవ శ్రీహరిం ప్రాప్య ముక్త్యై గోపీసురద్విషాం. లోకంలో సామాన్య మానవులను ఆశ్రయించిన కామక్రోధములు ఉత్తమ ధ్యేయము లేని కారణముగా వారి నరకమునకే అవి కారణములగుచున్నవి. కాని శ్రీహరిని ప్రధాన లక్ష్యముగా ప్రభవించిన గోపికల కామము, హిరణ్యకశిపాదుల క్రోధము అనునవి మాత్రము వారి ముక్తికి కారణములైనవి. బాల్యము నుండి కృష్ణుని ద్వేషించుచు మహాసభామధ్యమున నోటికి వచ్చినట్లల్లా ఆ మహాపురుషుని దూషించిన శిశుపాలునకు ఎట్లు శ్రీహరి సాయుజ్యము కలిగినది అని ధర్మజునికి సందేహము కలిగి నారద మహర్షిని ప్రశ్నించాడు. అతని సందేహ నివృత్తి కావించుచు కోపముచేనైనా, స్నేహముచేనైనా, కామముచేనైనా, బంధుత్వముచేనైనా, భీతిచేనైనా భగవంతుని నిరంతరము చింతించువారు హరిని చేరవచ్చును అని నారదుడు పలికాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తిన్ ఏము ఇదే చక్రిన్ కంటిమి ఎట్లైననూ ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరించెందవచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు. ఉత్కటమగు కామముచే గోపికలు హరిని ఆరాధించి తన్మయ చిత్తలై ముక్తిని పొందిరి అని భాగవతంలో చెప్పబడింది. గోపికల ఈ కామము మోక్షకామమే కాని లౌకికము కాదు అని విఘ్నులు అనేకులు అంగీకరించారు. భరతముని నాట్యశాస్త్రంలో ధర్మకామోర్ధకామశ్చ మోక్షకామస్తథైవ చ స్త్రీపుంసయోస్తు సంయోగో యః కామః సతు సంస్మృతః. గోపికలది ఇట్టి మోక్షకామమే. మధుసూదన సరస్వతి భక్తి రసాయనంలో 11 భక్తి భూమికలను పేర్కొన్నాడు. వానికి శాస్త్రీయోపాయములు అని నామాంతరమున్నది. క్రమముగా ఇవి ఒకదాని తర్వాత ఒకటి అలవడతాయి. ఇందు చిట్ట చివరిది ప్రేమ పరాకాష్ఠ. భక్తి నిధానములైన గోపికలు ఈ భక్తి భూమికలను క్రమముగా పొంది ప్రేమ పరాకాష్ఠతో కూడిన ఉత్తమ స్థితిని ప్రాప్తించారు అని అభిజ్ఞుల అభిప్రాయం. అందుచేతనే వారు క్షణకాలమైన కృష్ణ విరహమును సహింపజాలకపోయారు. ఇట్లు పరాకాష్ఠ చెందిన గోపికల కృష్ణభక్తి క్షణమైనా కృష్ణుని కానక నిలువజాలని స్థితికి చేరింది. కమలాక్షునొద్దనుండని నిమిషము యుగ శతము కాగా నెగడిన గోప ప్రమదలు సంభ్రమమున ఆ కమలాక్షుని చూచి ముదము కనిరి మహేష అన్నాడు శుకమహర్షి. దావవహిని పానము చేసి గోష్టమును ప్రవేశించిన గోవిందుని కాంచి గోపికలు పైవిధముగా ప్రమోదం పొందారు. శరత్కాలమందు గోవిందుడు గోపబృందములతో కూడి బృందావనమున పశుల మేపుచు వేణువుపై బ్రహ్మగాంధర్వ గీతమును ఆలపించాడు. విశ్వమోహనకరమైన ఆ వేణుగాన రస మాధురీ ఝరిలో సమస్త చరాచర ప్రకృతి ఓలలాడింది. మయూరములు, గోవులు, గోవత్సములు, మృగీ మృగావళులు, ఖగములు, నగములు, తరువులు, జలదములు, నదులు, సకల జడచేతనములు పరవశించి బాహ్యస్మృతిని కోల్పోయినవి. కృష్ణుడు నల్లని మేఘమని, వేణురవము మేఘగర్జనమని ఎంచి మయూరములు ఆడినవి. మ్రాకులు, పూదేనీయులు ఒలికినవి. శ్రీకృష్ణ ముఖ నిర్గతమైన వేణురవామృత ధార వీణుల సోకి మేనులు మరచి మేతలు మాని మృగీ మృగావళులు వీక్షణములనే విరులుగా కూర్చి తమ చూపులనే పుష్పములుగా మార్చి హరిని అలంకరించినవి. తల్లులక్కడ పాలు త్రాగుతున్న గోవత్సములు గోపాలుని మురళీగాన మాధురి వీణుల క్రోలుచు దుగ్ధములానుట మాని తన్మయత్వమునుంది కృష్ణుని కాంచుచూ నిలిచిపోయినవి. మమతన్ మోములు మీదికెత్తుకుని రోమంధంబు సాలించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిలిపి మురళీగానామృత శ్రేణి కర్ణములన్ గ్రోలుచు మేతమాని గళితానందాశ్రులై చిత్రుతోపమలై గోవులు చూచుచున్నవి అదిగో అని వర్ణించింది భాగవతం. సాధారణ మానవులకు కూడా కలుగొని మహాభాగ్యం గోవులు కబ్బింది. కృష్ణ కిశోరునిపై మమతతో మోరలు పైకెత్తి నెమరివేయుటమాని మురళీగాన సుధను కర్ణపర్వముగా క్రోలుతూ మేతమేయుట మరచి చిత్తరువుల ఓలే గోవులు చూస్తున్నాయట. హృత్పుండరీకముపై కృష్ణుని నిలుపుకొని ఆనందాశ్రువుల రాల్చుచు దేహమును మరచుట పరమయోగులకు తపస్సంపన్నులకే సాధ్యము. ఉపనిషత్తులే గోవులై జన్మించినవి కదా, కనుకనే వాటికి ఆ ఏకాగ్రభావం కలిగింది. గోవులే కాదు, తరుశాఖలపై ఉన్న ఖగముల స్థితియు ఇట్లే ఉన్నది. మురళీరవణిని వీణుల విందుగా ఆస్వాదించి మధురమైన మధుసూదనుని మోహన రూపమును చిత్తమున హత్తింపచేసుకుని నేత్రద్వారములకుండా అది వెడలకుండుటకో అన్నట్లుగా నిమీలిత లోచనములతో మునిజనుల వలె ఉండినవట పక్షులు. వంశీకృష్ణుని గానము ఆలకించి నదులు హంసవాక్యములతో చీరి తరంగహస్తములతో ఆకర్షించి పద్మోపహారములతో కృష్ణపాదములను అర్చించినాయట. వంశీనాదమును విన్న నీలజలదము నీలజలధర శ్యామునిపై విరులు కురిసి తన శరీరమును ఆతపత్రముగా చేసి నీడపట్టింది. గోవర్ధనగిరి రామలక్ష్మణుల శ్రీపాద స్పర్శచే పులకించినదై ఫలపుష్పములను కానుకగా అర్పించి జలగ్రాసములతో గోవులకు తృప్తి చేయుచు భూజములే రోమాంచము కాగా వెలసియున్నదట. గిరులెల్ల జలములయ్యన్ తరులెల్లను పల్లవించే ధరణి గగన భూచరులెల్లను చొక్కిరి హరిమురళి రవామృతము సోకి ముద్దియ కంటే కర్కశములగు శిలలు సైతము కరగి నీరై ప్రవహించినవి. తరులు పల్లవించినవి, భూచరులు ఖేచరులు అమరేంద్రాంగనలు మురళీగానమును కర్ణముల క్రోలుచు కమలాక్షుని కమనీయ రూపమును కాంచుచు మేనులు మరచిపోయారు. హరివేణునాదము సలుపగా గోపికలు తమ చెలులతో కూడి 5 పదుగురు గుంపుగా బయలుదేరి బృందావనమునకు గోవిందునికి ఎదురుచని పరమానందంబున అతనిని తమ మనంబుల ప్రతి పదంబును ఆలింగనము చేసిన వారలగుచు రామకృష్ణుని ఉద్దేశించి ఈ విధంగా అనుకున్నారు. ఓ చెలువలారా, వినుడి, వాచా శతకంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలము ఈ చెలువర చూడగలుగుట ఇంతియసుండి. విధాత కన్నులిచ్చినందులకు పల్లవ నీలోత్పల పించ పద్మదళ మాలాలంకృతుడై వేణువునూదుచు కేళీ తాండవము సలుపు ఆ గోపకిశోరుని కాంచుటయ్యే ఫలము అని ఎంచుట, నీవు అడవిన్ పవల్తిరుగ నీ కుటిలాలిక లాలితాస్యము ఇచ్ఛావిధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనున్, కావున రాత్రులైనా నిన్ను కన్నులను ఎప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసినిదేలా విధాత క్రూరుడై అని తలంచడం శ్రీకృష్ణమూర్తిపై వారికి గల ప్రగాఢ ప్రేమకు నిదర్శనం. మధురమైన వేణుగానము వీణుల సోకగనే వారి చిత్తములు మధురభావ బంధురములైపోయినవి. అంతలోనే వేణువుపై ఈర్ష జనించింది. వ్రేతలకు ఒకింతయైనా మిగులకుండా వేణుగాన లోలుని కెమ్మోవి సుధారసమును తానొక్కతయే క్రోలుచున్నది, వనిత ఎట్టి తపంబు చేసనకో ఈ వంశంబు వంశంబులోన్ అని ఆ వేణువునకు అబ్బిన భాగ్యమునకు ఆశ్చర్యపడినారు గోపికలు. ఏ నదీజలములచే వృద్ధి పొంది ఈ వేణువు ఇంత అయ్యనో, ఆ నది సత్పుత్రుని కన్న తల్లివలే ఆనందనాట్యమాడును కదా అని భావించారు. పూర్వజన్మమున నోచిన ఎన్నియో నోముల ఫలముగా ఈ వంశమునకు ఇట్టి పుణ్యమబ్బినది. మాధవ అధర సుధారస పానమున మైమరుచుచున్నది. అట్టి నోములు తామునూ నోచిన తమకును అట్టి అదృష్టము కలుగును అని కాళిందీ కూలంబున నాళి ఈ నందతనయు నధరామృతమున్గ్రోలడి వేణువనగు నోము ఏలాగున నోమవచ్చు ఎరిగింపకదే అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకున్నారు. ఈ విధంగా బృందావిహారి అయిన గోవిందుని సందర్శించి గోపసుందరీమణులు తత్పరతంత్ర మానసలై ఉండిరి. గోపికలు ఇంతగా ఇసు చెందిన మురళికి అట్టి భాగ్యము ఎలా అబ్బినదో భగవాన్ సహేతుకంగా ఈ విధంగా నిరూపించారు. ఒకానొక సమయంలో గోపికలు కృష్ణుని చేతిలోని మురళిని చూచి అసూయ చెందారు. చిన్ననాటి నుండి ఆడి పాడి వియోగముతో అలమటించిన ఒక్క గోపికకు కూడా ఆ అదృష్టం లేదే. అటువంటిది ఈ తుంటకర్ర కృష్ణునికు అంత ప్రియమైనది, అంత ప్రేమపాత్రమైనది అని అసూయ చెందారు. మరొక గోపిక, మురళి గోపాలుని హృదయ సామ్రాజ్యమును ఆక్రమించి అతనిని బానిసను కావించుకున్నదే అన్నది. ఇంకొక గోపిక, ఆ దివ్యహస్తములతో మృదుమధురమైన వ్రేళ్లచేత పాదములు ఒత్తించుకుంటున్నదే అన్నది. ఇంకొక గోపిక, తన నోటిలో నోరు పెట్టి ఒకే శ్వాసను అనుభవిస్తున్నది అన్నది. దీనికి ఎంత గర్వమే, కృష్ణుని పడకపై పడుకుని మొలలో కులుకుతున్నది అంది ఇంకో గోపిక. ఇట్టి సంభాషణ రాధవింది. చెలియలారా, అసూయాభావము మనకు మంచిది కాదు. తన గానము చేత అనేక వేల మందిని ఆనందంలో ముంచినది ఈ వేణువు. ఆ పరోపకార పుణ్యమే దీనికి ఈ ప్రాప్తిని అందించింది. మురళీగానము ఎంతో మంది గోపికలను మత్తులను ఉన్మత్తులను చేసినది, పవిత్రులను కావించినది. తనలో కోరికలు భావములు అభిమాన మమకారములు లేవు, ఒట్టిలొట్ట. అందుచేతనే కృష్ణుడు దాన్ని ప్రేమించాడు, మోహించాడు, వరించాడు. మనము కూడా అట్టి స్థానమును అందుకోవాలనుకున్నప్పుడు అసూయాద్వేషములు మాని అహంకార మమకారములు వీడి లొట్టలుగా తయారు కావాలి అన్నది. మురళికి అబ్బిన భాగ్యం రాధకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకనాడు కృష్ణుడు మురళిని వదిలేసి గాఢనిద్రపోతున్నట్లు నటించాడు. రాధ అదృష్టవంతురాలైన ఆ మురళి చెంతకు వెళ్లి, ఇంతటి భాగ్యం నువ్వు ఏ విధంగా సంపాదించుకున్నావో నాకు చెప్పవా? ఏమి నోములు నోచావు? ఎన్ని జాగరణలు చేశావు? ఏ పుణ్యతీర్థాలు సేవించావు? ఏ మంత్రం జపించావు? ఏ మూర్తిని పూజించావు? అని దీనంగా వేడుకుంది. భగవదనుగ్రహం వల్ల వేణువుకు మాటలు వచ్చాయి. నేను అన్ని ఇంద్రియవాంఛలు, అసూయ, దురాశ, అహంభావము విసర్జించాను. నాది అనేది ఏది అడ్డులేకుండా చేసుకున్నాను. ఆ ప్రభువు ప్రేమవాహిని నా ద్వారా సకల సృష్టి మీద ప్రసరించాలని కోరుకున్నాను అంతే అంది మురళి. రాధ కూడా మురళిని ప్రశ్నించింది కాని గోపికల వలె అసూయ చెందలేదు. మురళి చెప్పిన రహస్యమునే రాధ గోపికలకు తెలియపరిచింది. గోపికలు నిజాన్ని గుర్తించారు. మనకు ఎంతో ఆనందమందించిన మురళినే మనం నిందించాం. మనలోని అసూయ అనే దుర్బుద్ధి దీనికి కారణం. ఈ బుద్ధి ఉన్నంతవరకు మనము ఉచ్చస్థితిని చేరలేమో అని పశ్చాత్తాపపడి మురళిని ప్రార్థించారు. మురళీ, కుంజన కుంజన భాగ్యసి మురళీ, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అని రాధ ప్రబోధలు విన్న గోపికలు మురళిని క్షమాపణ వేడుతూ వచ్చారు.
కఠిన హృదయములు పాషాణంబులు కరగి కరగి నీరై ప్రవహింప గానము చేయగలే. కఠిన హృదయములు పాషాణంబులు కరగి కరగి నీరై ప్రవహింప గానము చేయగలే. మోహన మురళి నోడుచునొక పరి గానము చేయగలే, కృష్ణ గానము
Yeah.
ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధావర్షము వర్షింపగా ప్రేమనదులు ప్రవహింపగా మురళీ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. సకల మహీధర వన సంయుతమై జలనిధి జంతు వితానయుతమై సంతోషంబలర ప్రకృతి సతీమణి పరవశమున తా చెంతను నృత్యము చేయగా మురళీ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. కృష్ణ, ఒక్కతూరి నీ మురళి వాయించు. బీడువారిన మా హృదయభూములలో, ప్రేమరహితమైన చవిటి భూములలో ప్రేమబీజములను నాటు. ఏ విధంగా? ప్రేమావేశముతో నాటు. ప్రేమవర్షమును కురిపించి ప్రేమధారలే కాలువగా ప్రవహించునట్లుగా నీ ప్రేమగానము, నీ మురళీగానము మాలో చేయమని వేడుకున్నారు. దీనికి వర్షమూ ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటడమూ ప్రేమనే, ప్రవహించటమూ ప్రేమనే. అంతా ప్రేమమయంగానే ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని పొందుతాము. ప్రేమగానము చేయాలంటే మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉంటుండాలి. మురళి లోపల ఏ పదార్థముండినా స్వరము సుస్పష్టంగా రాదు. అది హాలోగా ఉండాలి. అట్లనే ద్వేషము, అసూయ, అహంకారము దూరం కావించి ఏ వాంఛయూ లేక కృష్ణ వాంఛ మాత్రమే ఉండినప్పుడు మనము మురళి స్వరూపము ధరిస్తాము అని గోపికలు సత్యాన్ని గుర్తించారు. ఈ గోపికల వృత్తాంతం ఆధారంగా స్వామి మానవాళికిచ్చే సందేశము ఇది. మనం ఏం చేసినా అంతా ప్రేమమయంగానే ఉంటుండాలి. ఒక పాత్రలో పాయసం పోసి ఎన్ని రంధ్రాలు కొట్టినా పాయసమే వస్తుంది కాని పాయిజన్ రాదు. అదే రీతిగానే హృదయాన్ని ప్రేమతో నింపుకుంటే చేసే పనులు ప్రేమనే, చూచే చూపులు ప్రేమనే, అంతా ప్రేమమయంగానే ఉంటాయి. పరమాత్మను నీ చెంతకు రప్పించుకునే సామర్థ్యం నీకుంటే తనంతట తానే వచ్చి నీ సరసన నిలబడతాడు. సుశిరమైన వేణువులాగా సరళంగా తేలికగా ఉండాలి. ఆయన ఊదే గాలికి లోపల ఏది అడ్డు ఉండరాదు. అప్పుడు క్రిందికి వంగి కరాలతో అందుకుంటాడు. తన సుకుమార కరాంగుళలతో స్వరాలు వేస్తూ మీ మేనులను వేణువులుగా దివ్య మధుర సంగీతంతో నింపివేస్తాడు. ఆ వేణువును పట్టుదట్టిలో దాచుకుంటాడు. కోమల అధర స్పర్శ అనుగ్రహిస్తాడు. తన చేతులలో ధరించి గౌరవం చేకూర్చి నలుగురికి ప్రదర్శిస్తాడు. ఆ హస్తస్పర్శతో అణువు ఘనమై అల్పవస్తువు మహత్తరమై అలరారుతుంది. హృదయమును ప్రేమతో నింపుకుని అహంకార మమకారములు, అసూయాద్వేషములు విసర్జించిన ప్రతి మానవుడు మాధవుని హస్తమును అలంకరించు మురళిగా రూపొందగలడు అని ఇక్కడ స్వామి బోధ. గోపికా వస్త్రాపహరణం. శరదృతువు గడచి హేమంతం అరుదించింది. మహావిష్ణువుకు ప్రీతికరమైన మార్గశిర మాసమున తొలినాటి నుండి గోపకుమారికలు కాత్యాయని వ్రతం ఆరంభించారు. కాళిందీజలముల స్నానమాడి ఆ నదీతీరమున ఇసుకతో కాత్యాయని రూపం చేసి గంధపుష్పాక్షలతో అర్చించి ధూపదీప నైవేద్యములు సమర్పించి, ఓ కాత్యాయని భగవతి, నీకును మ్రొక్కెదము. ఓ తల్లి, శ్రీకృష్ణుడు మాకు చేతో విభుడైన నాడు మేమందరము భక్తియుక్తులతో నీకు జాతర చేసేదము అని మ్రొక్కున్నారు. కేవలం హవిస్సును మాత్రమే ఆరగిస్తూ ఒక్క మాసం వ్రతము సెలిపారు. వ్రత సమాప్తికి పూర్వము ఒకనాడు రేపకడనే లేచి గోపికలు ఒండొరులను పిలుచుకుని గోవిందనామములు పాడుతూ యమునాతటిని చేరి ఒక విజన ప్రదేశమున వలువలు విడిచి జలములలో ప్రవేశించారు. నల్లనయ్య తానునూ నదీతీరం చేరాడు. హాసార్ధి అయి వలువలు కొని నీప పాదపముపై ఎక్కి కూర్చున్నాడు. గోపికలు మామా వలువల నిమ్మని అనేక విధములుగా ప్రార్థించారు. రాజునకు ఎరింగింతుమని బెదిరించారు. వారి పలుకులు ఆలకించి మందహాస సుందర వదనారవింద్రుడై వారిని ఉద్దేశించి, అంభో మధ్యమున నుండి వెల్వడి వెసన్ పూర్ణేంద్ర బింబాన్నల్ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుడి, మీకిచ్చెదన్ చెచ్చరన్ అన్నాడు. దేహభ్రాంతిని సమూలముగా నశింపచేసిననే కాని ఆత్మజ్ఞానము కలుగదు అనున్నది ఇక్కడ సంకేతితార్థం. ఆధ్యాత్మిక మార్గంలో సాధనలు సెలిపి దేహభ్రాంతిని వీడి ఆత్మజ్ఞానమును పొందిన జీవాత్మల క్రమ పరిణామము ఈ ఘట్టంలో సూచించబడింది. ఎంతటి వారికైనా ఆధ్యాత్మిక రహస్యములు తేలికగా అంతుపట్టం. అట్టివాణిని కథారూపమున విరచించుట ప్రాచీనులైన ఋషుల సంప్రదాయం. గూఢభావములతో తెలిపిన కాని రసాస్వాదము కలుగదు. సాధారణ మానవుల హృదయములు ఎప్పుడునూ శృంగారం వైపునకే మొగ్గు చూపుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానము శూన్యమగుట చేత ఆధ్యాత్మిక రహస్యములు వారికి అవగతం కావు. అందుచే ఎడనెడా శృంగార కల్పనం చేసి ఆ మహాకవి రచించి ఉండవచ్చు. మన దృష్టి ప్రేమమయమైనప్పుడు సృష్టి అంతయు బ్రహ్మమయమవుతుంది, అది కామమయమైనప్పుడు సర్వమూ కామవికారంగానే గోచరిస్తుంది అని బాబావారు చెప్తారు. ఈ ఘట్టాన్ని గురించి ఇతరులు కూడా కొంత వ్యాఖ్యానించారు. గోపికా వస్త్రాపహరణము అను ఈ దివ్యలీల యందు పరమాత్మ తన అనన్య మధురభక్తి సమన్వితలైన గోపకన్యకల అహంకారమోను వస్త్రములను అపహరించి వారికి మనోవాంఛిత వరములను ప్రసాదించను అని బ్రహ్మవైవర్తంలో ఉన్నది. ఎవరు ఎన్ని విధములుగా వ్యాఖ్యానించినప్పటికీ వస్త్రములు హరించుట గోపికల అజ్ఞానమును అహంకారమును హరించుట అంటారే కాని మరలా అందించిన వస్త్రాలేవో ఎవరూ చెప్పలేదు. అజ్ఞానమును హరించి మరలా అజ్ఞానమునే అందించాడా, లేక అహంకారమును దొంగిలించి మరలా దానినే అనుగ్రహించాడా? అజ్ఞాన ఆవరణమును తొలగించి సుజ్ఞానమును అందించుట, దేహభ్రాంతిని తొలగించి దేహితత్వమును సాక్షాత్కరింపచేయుట ఇందలి అంతరార్థమో అని స్వామి పేర్కొన్నారు. జీవునకు దేహమే వస్త్రం. డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్. వస్త్రములను అపహరించుట అనగా దేహాభిమానమును హరించుట. ఈ దేహభ్రాంతిని నిర్మూలం కావించి తనలో ఐక్యం కావించు నిమిత్తం చేసినదే వస్త్రాపహరణం అన్నారు స్వామి. జీవుడు దేహమనే వస్త్రమును ధరించి ఈ లోకమునకి వస్తున్నాడు. కాని దేహమే నేను అను భ్రాంతిలో మునుగుతున్నాడు. మరణముతోనే ఈ వస్త్రంను విసర్జించి మరొక నూతన వస్త్రం ధరిస్తాడు. కనుకని స్వామి డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్ అనే ఒక చిన్న వాక్యంలోనే గీతారహస్యమంతా ఇమిడ్చారు. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి అనే శ్లోకానికి స్వామి సలిపిన వ్యాఖ్యానము ఈ చిన్న వాక్యం డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్ అని. గోపికలకు కాత్యాయని వ్రతం చేయే సంకల్పం ఎట్లు కలిగిందో భాగవతం చెప్పలేదు. భగవాన్ తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా తెలిపారు. ఒకనాడు గోపికలందరూ యమునాతీరంలో చేరి మనసులోని కల్లోలాన్ని అణచి నిరంతరము ఆనందము అనుభవించవలనన్నా ఏమి చేయవలను అని తమలో తాము చర్చించారు. పెద్దగా కుంకుమబొట్టు, కనులకు కాటుక, పెదవులకు రంగు, కొప్పులో పూలు, విలువైన చీరలు, గాజులు, నగలు ధరించాలి అని కొందరు సలహా ఇచ్చారు. అయితే వీటి వల్ల కలిగే ఆనందం భర్తృవియోగం వల్ల నశిస్తుంది. తరువాత కుంకుమబొట్టు, పూలు, నగలు ఇవన్నీ నిషేధింపబడినాయి అని ఇతరులు వాదించారు. ఆ సమయానికి సరిగ్గా త్రిలోక సంచారి నారదుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. బ్రహ్మమానసపుత్రులు మీరు, మా అనుమానాలను మీకు వివరంగా చెబుతాము, విని సమాధానం అందించి నిరంతరము ఆనందంగా జీవించుటకు ఉపాయమొక్కటిని ఉపదేశించండి. శాశ్వతముగా జీవించు భర్తలు శాశ్వతమైన అందమును ఆనందమును అందిస్తారు. కాబట్టి భర్తలు రోగములతో, బలహీనతల వలన, గుండెపోటు వలన మరణించకుండా మాకు వారి విషయమందు మరణభయము లేకుండా మేము నిత్య సుమంగళులుగా ఉండుటకు ఉపాయం చెప్పండి అని గోపికలు వేడుకున్నారు. భర్త అనే పదానికి భరించువాడు, పోషించువాడు, రక్షించి కాపాడేవాడు అనేదే అర్థం. శాశ్వతుడైన భర్తను పొందితే దీర్ఘ సుమంగళులుగా మీరు శాశ్వత ఆనందాన్ని అందుకోగలరు. అతడే శ్రీకృష్ణుడు. ఆయనకు జననమూ లేదు, మరణమూ లేదు. ఆయన ప్రణవస్వరూపుడని నారదుడు ఉపదేశించినప్పుడు కృష్ణుని పొందుటకు మేము ఏమి చేయాలి అని వారు అడిగారు. కాత్యాయని వ్రతాన్ని నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించాలి అని నారదుడు జవాబిచ్చి తన మార్గాన్ని పట్టి వెళ్లిపోయాడు. వారందరూ ఆ వ్రతము ఆచరించడానికి కావలసిన పదార్థాలను, పరికరములను చాలా శ్రద్ధగా సేకరించి మాధుర్య భావంతో వ్రతమును పూర్తి కావించాలని నిర్ణయించారు. మరొక పర్యాయం కాత్యాయని వ్రతాన్ని గూర్చి స్వామి చెప్పిన విషయాలివి. గోపికలు శ్రీకృష్ణుని నిత్యసత్యమైన దివ్యత్వాన్ని తెలుసుకున్నవారే కాని అమాయకులు, అజ్ఞానులు కారు. కాబట్టి వారు ఆ లీలామానుష విగ్రహమును పొందుటకు కాత్యాయని వ్రతం ఆచరించారు. కృష్ణుడు మానవాతీతుడు. అందరినీ మోహింపచేయు సౌందర్యం అతనిది. చిద్విలాసం ఎల్లప్పుడూ అతనిలో తాండవమాడుతూ ఉంటుంది. అతని అందానందములు శాశ్వతములు. కృష్ణుడు తమకు నాథుడిగా రావాలి అనేదే వారి వ్రతము యొక్క ఉద్దేశ్యం. వారు కోరినది మానవ సామాన్యమైన ఈనాటి సతీపతుల లౌకిక సంబంధం కాదు. భర్త అంటే భరించువాడు. ఈ యదార్థాన్ని మరచి కవులు, పండితులు, సినిమా, డ్రామాల వాళ్లు అందరూ భర్త అనే పదానికి నానార్థాలు తీసి అపార్థంలో పడి ఈ పవిత్ర సంబంధాన్ని పాడు చేస్తున్నారు. తమ భావములనే దానిలో కలిపి తమకు తోచిన రీతిగా వ్యాఖ్యానిస్తున్నారు. 16,108 మంది భార్యలు అంటే అవన్నీ బింబ ప్రతిబింబములే. సర్వభూతాంతరాత్మగా తానే ఉండగా భార్య ఎవరు, భర్త ఎవరు అన్నారు స్వామి. కనుక గోపీకృష్ణుల సంబంధము నేటి భార్యాభర్తల సంబంధము వంటిది కాదు అని గ్రహించవలసి ఉంది.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన డాక్టర్ విజయలక్ష్మి గారికి శ్రోతలందరి తరఫున మా ధన్యవాదాలు. స్వామి గోపికల భక్తిని గురించి వివరిస్తూ ఒకసారి పరమాత్మని కోసం గోపికలు ఏ విధంగా పరితపించారో అందరూ పరిశీలించాలి. వారు నిరంతరం కృష్ణుణ్ణే స్మరించేవారు. భక్తి మార్గమును ఏనాడూ వీడలేదు. మీకు ఏదైనా బాధ కలిగితే అయ్యో అబ్బా అంటారు, కాని గోపికలు సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా కృష్ణ కృష్ణ అనేవారు అని స్వామి చక్కగా బోధించారు. మనందరం కూడా స్వామి చెప్పిన అటువంటి మార్గంలో తరించాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరాం.
శ్యామలా ఘనశ్యామ సుందరా, శ్యామ సుందరా, మేఘ శ్యామలా ఘనశ్యామ సుందరా. మురళీధరా మనమోహనా సత్య సాయి సుందరా, మనమోహనా సత్య సాయి సుందరా. ఈశ్వర సై ప్రేమ మందిరా శిరడీశ్వరా పరతీశ్వరా సాయి ప్రేమ